యద్గోసహస్రమపహంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర స శంఖ చక్రః యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ. నమ్మాళ్వార్, శఠగోపులు, పరాంకుశులు ఇవన్నీ ఒకరికే పేర్లు. వీరు పరాంకుశ పరోపదేశములు అని వీరు ఇతరులకు చేసిన ఉపదేశములను చాలా ప్రఖ్యాతంగా చెప్పుకుంటారు. అలాంటి నమ్మాళ్వార్ రచించినటువంటి తిరువాయిముషి అనే దివ్య ప్రబంధాన్ని మనం వివరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు చెప్పుకోబోయే తిరువాయిముషిలో అంటే 11 పాశురాలను ఒక తిరువాయిముషి అంటారు, మొత్తం గ్రంథాన్ని తిరువాయిముషి అంటారు. ఈ 11 పాశురాల్లో చెప్పబడే విషయం ఏంటంటే, మనం సరే భగవంతుణ్ణి ఆరాధించాలి అనుకుంటున్నాం, నిజమే, కానీ ఆరాధన అనేది చాలా కష్టతరమైనది అవుతుందేమో. కొన్ని కొన్ని ఆరాధనలు చూస్తూ ఉంటాం, పెద్దగా బలులు ఇవ్వాలి, పెద్ద హోమాలు చేయాలి, పెద్ద సంతర్పణలు చేయాలి, ఇలా ఇలాగా. ఆరాధన అనేది కష్టమైతే చెయ్యలేం కదా, అల్పశక్తిమంతులం, ఏం చేయగలం కనుక. అయినా ఆరాధింపబడేవాడెవడు? శ్రీయపతి అంటే లక్ష్మీ వల్లభుడు. లక్ష్మి కడగంటి చూపు చూస్తేనే సర్వాధికులు అవుతారే, అలాంటి లక్ష్మీదేవినే వక్షస్థలం మీద ఉంచుకున్నవాడు కదా ఆయన. ఆయనకి మనమేమి చేయగలం, ఆయనకి మనమేమి ఇవ్వగలం? అంతేకాదు ఆయన పూర్ణుడు. పూర్ణుడంటే నిండైన వాడు, ఏ కొరత లేనివాడు. లేనివాడికి ఏమిచ్చి సంతోష పెట్టగలం? ఆయనకి అన్నీ ఉన్నవాడికి ఏమిచ్చి సంతోష పెట్టగలం, ఎలా చేయగలం? అంతేకాదు ఆయన అవాప్త సమస్త కాముడు అంటారు. అవాప్త సమస్త కాముడు అంటే తీరిన కోరికలు గలవాడు. అంటే ఇంకా ఆయన కావాలి అనుకోవలసినదే లేదు. ఏదైనా కావాలి అంటే అది మనం ఇవ్వచ్చు, కానీ అలా ఏమీ లేనివాడు కదా. ఆయన్ని మనం ఎలా ఆనందింపచేయగలం, ఎలా సంతోషింపచేయగలం, మనకు అవకాశమే లేదు. ఆయన ఆరాధన అనేది కొంచెం కష్టతరమేమో అని అనుకుంటున్నారు ఏమో లోకులని ఆళ్వారు. దీనికి మనకి మళ్ళీ అక్కర్లేదు, బెంగ పెట్టుకోకండి. ఆరాధన అనేది, భగవద్ ఆరాధన అనేది చాలా సులభం. మీకు తెలిసినటువంటి ఏవో లౌకికమైన కొన్ని కొన్ని ఆరాధనలు తెలుసుకొని అంత కష్టం అనుకోకండి, చాలా సుఖంగా భగవానుణ్ణి ఆరాధించవచ్చు అని చెప్పడానికి ఈ తిరువాయిముషిలో ప్రయత్నం చేస్తున్నారు. ఏమది అంటే, ఇప్పుడు మనం అనుకున్నటువంటి 3 లక్షణాలు ఉన్నాయే, ఆయన పరిపూర్ణుడు, శ్రీయపతి, అంతేకాదు అవాప్త సమస్త కాముడు, కనుక ఆయనకి మనం ఏమీ చెయ్యలేము అనుకుని బెంగ పెట్టుకుంటారేమో, ఏమక్కర్లేదు. ఆ 3 మళ్ళీ ఆలోచించండి, ఆయనకే మనం చెయ్యొచ్చు అనిపిస్తుంది. ఏమది అంటే, పూర్ణుడు, ఆయనకే కొరత లేదు. ఆయన కనుక ఏదైనా కొరత ఉంటే అది మీరు సంపాదించి ఇవ్వాలి, కానీ ఏమీ లేనివాడు ఆయన. ఇప్పుడు పెళ్ళిళ్ళకి గట్రా వెళతాం, ప్రెజెంటేషన్ సేవ ఒకటి ఇస్తారు, అది వాళ్ళకి ఏమైనా ఇంట్లో లేకపోతే వాళ్ళకి ఏది కావాలో తెలుసుకొని ఇవ్వాలి. అన్నీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే ఏదో మన ఇంట్లో ఏది దొరికితే అది పట్టుకెళ్ళి ఇచ్చేయచ్చు. ఊరికే ఫార్మాలిటీ ఇవ్వాలి కదా అని ఇస్తున్నాను తప్ప, ఆ ఇవ్వడంలో వాళ్ళకు ఒక ప్రయోజనం అక్కర్లేదు. కనుక ఇవ్వడం అనేది ఊరికే నామక. అలాగే ఇప్పుడు కూడా మనం భగవంతుడికి ఇవ్వడం అనేది మనము ఏదో ఒకటి చేయాలి అనే తపన చేత కైంకర్యం అంటూ ఉంటారు. కైంకర్యం అంటే సేవ అనే అర్థం, కానీ కైంకర్యం అంటే కింకరోమి, కింకరోమి అంటట వాడు కింకరుడు. కింకరుడు అంటే ఏం చేసేది, ఏం చేసేది, ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన. ఈ తపన ఉండి ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేక చెయ్యడమే తప్ప ఆయనకి అవసరమయ్యి కాదు, మన దానివల్ల ఆయనకి నిండుతనము రావక్కర్లేదు. అందువల్ల మనం హాయిగా చెయ్యొచ్చు కదా. అంతేకాక ఆయన శ్రీయపతి, లక్ష్మీ వల్లభుడు. ఇదే మనకి బోలెడంత ధైర్యం అయ్యే, ఎందుకంటే లక్ష్మి పక్కనుంటే అమ్మ ఎప్పుడూ కూడా మనలో ఉన్న లోపాలను సర్దుబాటు చేసి మన మీద స్వామికి ప్రేమ కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక అమ్మ పక్కనుండగా ఆశ్రయించడం చాలా సులువు కదా. శ్రీయపతి కనకే నువ్వు ఆయన్ని ఆశ్రయించవచ్చు. ఇంకా 3వది అవాప్త సమస్త కాముడు అంటే ఆయనకి కోరికలేమి తీరాలి అనే ఆలోచనే అక్కర్లేదు. ఏ కోరిక లేనివాడైనా ఆయన్ని ఎలా సంతృప్తి పరుస్తాం, లేదు కనుకే సుఖం మనకి. ఆయన కోరికుంటే ఏదో కొండ మీద కోతింటే అంటే తేగలమా మనం? కర్లేదు. ఆయనకి ఏమీ లేనివాడు కనుక, కోరిక లేనివాడు కనుక మన మన దగ్గర ఉన్న అరటిపండు, కొబ్బరికాయో, చిన్న ఏదో పటికి పల్లవం ఏదో ఒకటి పెట్టేస్తే చాలు, ఆయనకి మనం ఇచ్చేమన్నదే కానీ పుచ్చుకునే విషయంలో, వస్తువులో ఆయనకేమీ కొరత లేదు. అక్కడ అంటారు ద్రావిడ భాషలో, నెంజిల్ ఈరమే వేండువదు అంటారు. నెంజిల్ ఈరం అంటే మనస్సులో ఉన్న ఆర్ద్రతే కావాలి కానీ ఆయనకి వస్తువులో ఉన్న గొప్పతనం కాదు అని భగవద్ విషయానికి చెప్తారు. అటువంటి వాడు కనుక భగవానుడు, ఆయన్ని ఆశ్రయించడానికి ఏమీ బెంగ అక్కర్లేదు. భగవద్ ఆశ్రయణానికి కాలనియతి లేదు, అధికార నియతి లేదు. కాలనియతి అంటే ఈ కాలంలో చెయ్యొచ్చు, ఆ కాలంలో చెయ్యకూడదు. కొన్ని ఉన్నాయంటే వసంత కాలంలో ఈ నోము నేయాలి, ఏదో శ్రావణ మాసంలో ఇది చేయాలి, అలా ఉంటుంది. కానీ శరణాగతి చేయడానికి కాలనియతి లేదు. ఎప్పుడు నీకు ఆ భగవంతుడు ఆ బుద్ధి పుట్టిస్తాడో అప్పుడు వెంటనే మరి ఇంకా ఆలస్యం చేయకుండా
యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్
అని ఉపనిషత్తు చెప్పింది. ఎప్పుడైతే నీకు మనసులో ఒక కోరిక పుట్టిందో వెంటనే అప్పుడే నువ్వు దాని నుంచి, ఈ సంసారం నుంచి విరమించు అని. అలాగే మనకి కూడా ఎప్పుడైతే భగవద్ అనుభవం మీద కోరిక పుట్టిందో అప్పుడే, కానీ కాలనీయతి లేదు. అంతేకాదు అధికారనీయతి లేదు. అధికారనీయత అంటే ఒక ఉద్యోగానికి కూడా ఏదో ఎంఏ చదువుకుంటే వాడు యోగ్యుడు ఈ ఉద్యోగానికి అంటారు. అలా కాదు ఇది. మనకి ఏ దానికి ఈ ఆశ్రయణానికి ఏం అర్హత ఉండాలి ఏమో తెలియదు, ఏమీ అర్హత అక్కర్లేదు. నీకు కోరిక ఉండడమే అర్హత తప్ప ఇంత చదువుకొని ఉండాలని కానీ, ఈ వంశంలో పుట్టాలని కానీ ఏమీ అలాంటి అధికారాలు లేవు. కాలనీయతి లేదు, అధికారనీయతి లేదు, వస్తునీయతి లేదు, ఏమీ లేదు. ఉన్నది ఒక్కటే నియమం, భగవత్ పాదారవింద సంశ్రయణం చేయడం ఒక్కటే నీకున్నటువంటి రూలు. ఆ విషయాన్ని యామునాచార్యుల వారు స్తోత్ర రత్నం అని తమరు రచించిన భగవంతుని గురించిన ఒక స్తోత్రంలో తెలియజేస్తారు. ఒక్కటేనర్రా మీకు చూసుకోవలసింది, త్వదంఘ్రి ముద్దిశ్య కదాపి కెనచిత్ యథా తథావాపి సకృత్ కృతంజలి తదైవ ముష్ణత్యశుభన్యశేషత శుభాని పుష్ణాతి నజాతు హీయతే. ఏంటది, ఒక మొదట చెప్పేస్తున్నాను దీనికి ఉన్న రూలు, శరణాగతికి ఉన్న నియమం ఒక్కటే ఒక్కటి, అది మొదట చెప్పేస్తున్నారు. త్వదంఘ్రి ముద్దిశ్య, ఆ భగవత్పాదారవిందములయందే శరణాగతి చెయ్యండి. ఎవళ్ళ దగ్గర పడితే వాళ్ళ దగ్గర, ఏ దానికి పడితే దానికి చెయ్యకండి, ఒక్క భగవంతుడి దగ్గరే శరణాగతి చేయండి. ఇది ఒక్కటే నియమం. తర్వాత త్వదంఘ్రి ముద్దిశ్య కదాపి, ఎప్పుడు నీకు బుద్ధి పుడితే అప్పుడే చేసే, దానికి ఒక సమయం అనేం బెంగక్కర్లేదు. కదాపి ఎవరు చెయ్యాలి, కేనచిత్ ఎవడైనా సరే, వాడికి ఒక అర్హత ఏమీ అక్కర్లేదు, వాడు ఒక చైతన్యం గలవాడైతే చాలు. కేనచిత్ అయితే ఈ నమస్కారం అంటే శరణాగతికి ముఖ్య లక్షణం నమస్కారం. ఆ నమస్కారం అనేది ఎలా చెయ్యాలి, ఈ పని ఆ నమస్కారానికి ఏమైనా ఇన్ని లక్షణాలు ఉన్నాయా, ఆ పద్ధతిగా నమస్కారం చెయ్యాలా, ఏదో అష్టాంగాలు నేలకి మోపేలాగా నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం, ఏదో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం, ఏవో ఎన్నో చెప్తారు కదా, అలాగే పద్ధతిగా చెయ్యాలా? అబ్బబ్బే మా శరణాగతికి అలా ఏమక్కర్లేదండి, యథా తథ ఎలాగో అలాగా, ఎలాగో అలాగా అన్నారు యామనాచార్యులు వారు. ఆనాటికి ఇన్ని రకాల నమస్కారాలు లేవు, మరి వారు ఎలా భావించారో. ఇప్పుడు మనకి తెలుసు బోల్డ్ అనే నమస్కారాలు, ఇలా వీధిలోంచి వెళుతూ ఇలా అంటారు, ఇలా అంటారు, ఏవో రకరకాల భంగిమలతో నమస్కారాలని సూచిస్తూ ఉంటారు. ఏదో స్కూటర్ మీద వెళ్తూ ఉంటారు, ఒక చెయ్య ఖాళీగా ఉంటుంది, ఆ రెండో చెయ్యి ఒకసారి ఇలా తల మీద పెట్టుకొని నమస్తే అంటారు, లేదా ఇలా కాస్త శిరస్సు వంచి నమస్కారం అంటారు, లేదా ఏమీ చలనం లేకుండా నోటితో నమస్కారం అంటారు. ఇలా రకరకాల నమస్కారాలు ఉన్నాయి కదా, ఇలా ఎలా చేసినా పర్వాలేదు, యథాతథ వాపి అన్నారు. ఈ వా అపి అనేవి రెండు కూడా అవ్యయములు. ఇవి రెండు రెండు ఒకటి, వా అపి అని రెండు కలిపేసుకోకూడదు. వా వేరు, అపి వేరు. వా అంటే ఏంటి, ఇది కానీ అది కానీ. అంటే ఇప్పుడు భగవద్ ఆరాధనకి కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ అన్నాం, కొబ్బరికాయ అయినా పెట్టచ్చు, అరటిపళ్ళు అయినా పెట్టచ్చు. అయితే అలా కొన్నిటికి రూల్స్ ఉంటాయి, కొన్ని యజ్ఞయాగాదాలకి ఏదో ఎవలు కానీ ఆవాలు కానీ అంటారు, ఇవో అవో ఏదో ఒకటి పెట్టు. లేదా అపి, అపి అంటే కూడా అని అర్థం, అది ఇది కూడా ఉండాలి, కొన్నిటికి రెండూ ఉండాలి. ఏదో ఈ రకమైన పదార్థం ఉండాలి, ఆ రకమైన రెండు కలిపి పెట్టాలి అంటారు. మనకో మన భగవద్ ఆరాధనకో ఇదేనా చెయ్యి, ఓ కొబ్బరికాయో అరటిపండో నీ ఇష్టం అలాగేనా పెట్టు. లేదు నీకు సరదాగా ఉంది ఏదో చక్కెర అరటిపండు కలిపి పెడతారు, అటుకులు పందార కలిపి పెడతారు, ఇలాగేవో రెండు కలిపి పెట్టు, విడదీసి పెట్టు, నీ ఇష్టం వా అపి, ఎలాగైనా తప్పులేదు. అలాగా యథా తథావాపి సకృత్ కృతాంజలి, ఈ అంజలిట సకృత్ ఒక్కసారి చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ చేయడం అనేది మనకి ఆ తరువాత అది జీవనంలో ఒక భాగం అయిపోతుంది. కనుక భగవత్ సన్నిధిని శరణాగతి చేసిన తర్వాత మరి చేయవలసిన పని మరొకటి ఉండదు. కనుక సంతతము నమస్కార శీలురై ఉంటారు, కానీ భగవత్ ప్రావణ్యం గలవారు ప్రయోజనం సిద్ధించడానికి ఒక్కసారి చేసిన నమస్కారమే చాలు. సకృత్ కృత అంజలి, ఒక్క మాట చేసినటువంటి ఆ నమస్కారమే సకృత్ కృతాంజలి ఒకసారి చేస్తే, తదైవ ముష్ణచ్చ శుభన్యశేషత, తదైవ అప్పుడే అప్పుడే ఎప్పుడైతే నువ్వు చేసావో అప్పుడే ముష్ణాతి దొంగిలిస్తుంది. ముష్ స్తేయే అని సంస్కృతంలో ధాతువు, ధాతువు అంటే క్రియ యొక్క మూల రూపం, ఆ క్రియ యొక్క మూల రూపానికి అర్థం ఉంటుంది, ఆ అర్థమే ఇది ఎన్ని రకాల ఎన్ని కాలాల్లో వాడినా ఎన్ని రకాలుగా వాడినా ఆ క్రియకు అదే అర్థం ఉంటుంది. ముష స్తేయే అంటే ముష అనేది దొంగతనానికి అర్థము, అంచేత ఇక్కడ ముష్ణాతి అంటే దొంగిలించాడు, దొంగిలిస్తాడు. ఏమిటి దొంగిలిస్తాడు? అశుభాని అశేషత, మన అశుభములన్నిటినీ కూడా దొంగిలిస్తాట. మంచి అయితే తీసుకుంటే ఏడుస్తాం, కానీ చెడు తీసుకుంటే ఎక్కడైనా ఏడుస్తామా? ఎంచక్క పబ్లిక్గా తీసుకోవచ్చు కదా, దానికి దొంగతనం ఎందుకు అంటే నీకది మంచనే అనుకుంటావు, అది చెడని నీకు తెలియదు. పసివాడికి మాసిపోయిన షర్ట్ ఇప్పి కొత్త షర్ట్ తొడుగుదామని అమ్మ చూస్తే ఇప్పుడో కాళ్ళు చేతులు కొట్టేసుకుని ఏడుస్తాడు, అయ్యో ఇది మాసిపోయింది తీసేస్తే మంచి షర్ట్ వేస్తుంది అమ్మా అనే జ్ఞానం వాడికి ఉండదు కదా. అలాగే మనకు కూడా పుణ్యపాపాలు రెండూ కూడా భగవత్ సన్నిధినికి చేరడానికి అడ్డంకులేంట. పుణ్యకర్మ ఉంటే పుణ్యం అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి, పాపకర్మ ఉంటే పాపం అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి, ఎలాగైనా పుట్టుక తప్పదు. ఈ పుట్టుక ఆగిపోవాలంటే రెండూ పోవాలి. రెండూ పోవాలంటే మనకి పాపాన్ని ఇచ్చేయడం ఇష్టమే కానీ పుణ్యాన్ని ఇచ్చేయడం ఇష్టం ఉండదు, తెలియక అయ్యో ఇది ఉంటే బాగుండు బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కాదు, అది ఉండకూడదు ఇది ఉండకూడదు. కనుక ఏం చెయ్యాలి అంటే దొంగిలితనంగా మనకి తెలియకుండా రెండూ తీసేసుకుంటాట. సరే బోల్డ్ అంత ఖాళీ జాగా ఏర్పడిపోయింది కదా, అక్కడేం చేస్తాడు, శుభాని పుష్ణాతి మంచి అంతా కూడా దానిలో పోగు చేసి పెట్టేస్తాడు. ఎక్కడైతే చెడు తీసేసాడో ఆ చెడు తీసేసిన దాని స్థానంలో మంచి పెట్టేస్తాడు, అది భగవంతుని యొక్క శక్తి, నమస్కారం యొక్క శక్తి. కనుక అలా చెయ్యటయ్యా, మీరు నమస్కారం ఒక్కసారి చెయ్యండి అంటూ యామునాచార్యుల వారు మనకి సందేశం ఇస్తారు. అంటే ఈ భగవత్ శరణాగతి ఇంత సులభమైనది, ఇంత సుకరమైనది అన్నమాట. అంతేకాదు పాప భగవానుడే భగవద్గీతలో తనని ఆశ్రయించడం ఎంత సుఖమో, ఆయనకి బెంగ ఎక్కడ ఆశ్రయించరో తనని అని భగవద్గీతలో మాటి మాటికి చెప్పుకుంటూ ఉంటాడు. నన్నే ఆశ్రయించండి, నాకే నమస్కారం చేయండి, మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు. అసమానం, ఇదేం కర్మో తెలీదు ఆయనకి, ఏమి అంత చెప్పుకోవాలా ఆయన అంటే చెప్పుకోకపోతే మనకి తెలియదు. కనుక ఈ సత్యనారాయణ వ్రతం అది చేసిన వాళ్ళు అన్ని పూజ అది చెప్పేశాక ఆ పురోహితుడు నా పాదాలకు నమస్కారం చెయ్యండి అని కూడా చెప్తాడు పురోహితుడు. అయ్యో అదెందుకు పాపం, ఆయన పాదాలకు నమస్కారం చేయమని ఆయన చెప్పుకోవడం ఏంటి, ఏం చెయ్యం? అది కూడా వ్రతంలో ఒక భాగం, ఆ పవిత్రమైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడికి నమస్కారం చెయ్యాలి. అది చెప్తే కానీ మనకి తెలియదాయే, చెప్పకపోతే మనకు వ్రతపూర్తి ఉండదాయే, అందుకని వాళ్ళు చెప్తారు. అలాగే భగవంతుడు కూడా నన్ను ఆశ్రయించండి, నాకు నమస్కరించండి, నాకు అర్పించండి అని భగవద్గీత అంతా చెప్తూనే ఉంటాడు. చెప్పి చెప్పి ఏమి ఇవ్వాలో, ఏది ఇస్తే ఇష్టంగా స్వీకరిస్తాడో ఏమో అని బెంగ పెట్టుకుంటామేమోనని మనకు అది కూడా లేదర్రా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఎవరైతే నాకు పత్రం ఆకు పుష్పం ఫలం ఏదైనా సరే భక్త్యా ప్రయచ్చతి అది మాత్రం ఉండాలి. భక్త్యా ప్రయచ్చతి భక్తితో కానిస్తే తదహం భక్త్యుపహృతం, అదిగో ఆ భక్తితో ఇవ్వబడిన దాన్ని నేను అశ్నామి ప్రయతాత్మన, నేను తింటాను అన్నాడట. ఈ ప్రయోగాన్ని మన వాళ్ళు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఏమిటి అంత భగవంతుడు 18 అధ్యాయాలు అవతల యుద్ధం అవుతూ ఉంటే ఇంత చక్కగా ఛందస్సుతో కూడా శ్లోకాలుగా చెప్పగలిగిన శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడికి వచ్చేసరికి క్రియాప్రయోగం బాగులేదే, అశ్నామి అన్నాడు. ఎలా పత్రం అయితే ఆకు తింటాను అంటారా, పువ్వు తింటాను అంటారా, నీళ్లు తింటాను అంటారా, ఒక పండుకి తినడం సరిపోతుంది మిగతా వేటికి సరిపోదే, అన్నిటికీ కలిపి అశ్నామి అన్నాడేమి అంటే, అదిగో అక్కడ నువ్వు భక్త్యా ఇస్తే ఆ భక్తితో వచ్చిన సరుకైతే అప్పుడు దానిని ఒళ్ళు తెలియకుండా స్వామి స్వీకరిస్తాడు. నువ్వు ఎలాగైతే ఒళ్ళు తెలియకుండా ఇచ్చావో అలాగే భగవానుడు కూడా ఒళ్ళు నువ్వు ప్రేమతో, ప్రేమ అనేది ఆ పదార్థానికి ఒక పూత అయ్యి అసలు పదార్థం యొక్క రుచి వాసన కాకుండా నీ ప్రేమే ఆయనకి కనపడేలాగా నువ్వు ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అంత ప్రేమగాను స్వీకరిస్తాడు. స్వీకరిస్తాడు కనుక ఇప్పుడు అందులో ఏది తినాలి, ఏది తాగాలి, ఏది నమలాలి, ఏది వాసన చూడాలి, ఇవన్నీ తెలియడం లేదు స్వామికి. అశ్నామి, అన్నీ నేను తింటాను అంటున్నాడు. అంత ప్రేమ భగవానుడికి నీ మీద కనుక నువ్వు ఆరాధన ఎలా చెయ్యాలో అని బెంగ పెట్టుకోకయ్యా. మోక్ష ధర్మంలో చెప్పారట, యాక్రియ సంప్రయుక్తాసు ఏకాంతగత బుద్ధిభి, ఏకాంతగత బుద్ధిభి. ఏకాంతగత బుద్ధులంటే మరొక ఫలము మీద కాక భగవానుడి మీదే బుద్ధి గలవారు. అంటే భగవానుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు అనేకమైన ఫలములు వాళ్ళకి కావాలి కానీ పొందేవాడు పొందించేవాడు భగవానుడే అని తెలుసు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, పొందేవి మాత్రం అనేకమైన ఫలములు. అయితే వాళ్ళకి ఏకాంతం ఉండదు, చివర ఒకటి కాదు, చివర అనేకములు. కానీ అలా కాకుండా వాళ్ళకి కావలసినది భగవానుడు ఒక్కడే, పొందవలసిన వాడు భగవానుడు ఒక్కడే, అందుకే భగవంతుడిని ఆశ్రయిస్తారు వాళ్ళు ఏకాంతగత బుద్ధివి. అలాంటి వాళ్ళు కానీ ఏమిస్తారో దాన్ని శిరసా ప్రతిగ్రహణాతి, ఆయన శిరసావహిస్తాడు అంటారు చూడండి. ఏదో ఆ రాజుగారు ఆజ్ఞిస్తే ఆ భటులు శిరసావహించారు. శిరసావహించడం అంటే తల మీద పెట్టుకున్నారు అని అర్థం. తల మీద పెట్టుకోవడం అంటే గౌరవంగా దాన్ని స్వీకరించారు, గౌరవంగా దాన్ని ఫాలో అయ్యారు అని అర్థం. ఇదిగో ఈ భక్తులు ఎవరైతే అనన్యమైన భక్తి గల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ పని చేసినా, వాళ్ళ పండు తెస్తే, వాళ్ళ ఇల్లు తుడిస్తే, వాళ్ళ కల్లాపి జల్లి ముగ్గు పెడితే, ఏది చేసినా భగవానుడు శిరసా ప్రతిగ్రహణాతి ఎంతో తృప్తిగా, అబ్బా ఎంత అదృష్టవంతుని, ఎంత చక్కటి సేవ నాకు చేశారు వీళ్ళు అన్నట్టుగా స్వీకరిస్తాడట. ఏంటిది చూస్తుంటే రీజన్కి అందటం లేదు. అంత సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు, అనేకమైన పరిచారకులు ఉన్నవాడు, మనం చేసే ఈ చేతకాని సేవని అంత ప్రేమగా స్వీకరిస్తాడా? ఏదో చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే కానుకలు కట్నాలు ఏమైనా పట్టుకెళ్తే డైరెక్ట్గా స్వాముల వాళ్ళ దగ్గరికి గట్రా వెళితే ఆ వారి దగ్గరికి వెళ్ళి ఇవ్వనివ్వరు, ముందర కార్యకర్తలే తీసుకుంటారు. ఎందుకంటే వారి దగ్గర రష్ అయిపోతుంది, అంతా వారు భరించడం కష్టమని. అలాంటిది ఈ సర్వేశ్వరుడు మనం ఇచ్చిన ఈ పండుకాయ తనే పుచ్చుకుంటాడా? అయ్యో పుచ్చుకోడా, మరి ఆఫీసులో పనులన్నీ క్లర్కుల్ని పెట్టో వెళ్ళని పెట్టో చేసుకున్న ఆఫీసర్ గారు ఇంటికి వచ్చాక వాళ్ళ అబ్బాయిని ఎత్తుకో ముద్దు పెట్టుకోవాలి అంటే ఒక మనిషిని పెట్టుకొని, ఒరే నువ్వు 3 సార్లు రోజుకు ముద్దు పెట్టుకో, నీకు 100 రూపాయలు ఇస్తానని పెట్టుకుంటారా ఎవరైనా? ఎప్పుడూ కూడా మనకి ప్రేమైన విషయంలో మరొక మధ్యవాళ్ళు ఉండరు, తనే స్వీకరిస్తాడు. అంత ఇష్టం కనుక భక్తులు, ఈ అనన్యమైన భక్తులు చేసే సేవ తనే తలారా స్వీకరిస్తాడు. వీళ్ళు ఎలా చేసినా సరే ప్రేమగా స్వీకరిస్తాడు. అందువలన మనకి ఎందుకు బెంగక్కర్లేదు, హాయిగా స్వామికి సేవ చేయండి, ఆ చేయడంలో ఏం చేస్తున్నాను అని బెంగ పెట్టుకోకండి. మీరు చేసేది ఏదైనా పర్వాలేదు, స్వామి స్వీకరిస్తాడు, అందుకు ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఆళ్వార్ ఈ పాశురంలో చాలా సులభమైనటువంటి స్వామి యొక్క ఆశ్రిత పారతంత్ర్యంతో కూడిన సేవను స్వీకరించే లక్షణాన్ని చెప్తున్నారు. పరివది లీశనై పాడి విరివదు మేవలురువీర్, పిరివగయ్యిన్ని నన్నీర్ తూయి పురువదు పుగై పువ్వే. పరివదిలీశనైపాడి ఒక హేయము లేనటువంటి చెడు లేనటువంటి సర్వేశ్వరుడు అయిన ఈశన్. ఆ ఈశన్కి పరివు లేదు. పరివు అంటే హేయము లేదు. హేయం అంటే చెడు. ఈ చెడు రెండు రకాలట, దుఃఖము ఒకటి. దుఃఖము ఉండకూడదు, పక్షపాతము ఉండకూడదు. దుఃఖం లేదు స్వామికి. అసలు స్వామికి దుఃఖం ఉంటుందా? ఉండదు. ఎప్పుడు దుఃఖం ఉంటుంది? ఆశ్రితులు ఏమైనా దుఃఖపడితే అయ్యో అని ఆయన మనస్సు కూడా కలతపడుతుంది. ఎప్పుడు ఆశ్రితులు దుఃఖపడతారు? స్వామిని చేరడం అబ్బురం అయితే, ఆయన్ని చేరడానికి ఎంతో శ్రమపడాలి అంటే అప్పుడు వాళ్ళ మనసు కష్టపడుతుంది. కానీ అలా ఏం కాదు, మీరు వస్తే చాలు స్వీకరిస్తానని ఉంటాడు కనుక వీరికి దుఃఖం లేదు, వీరిని చూసి ఆయనకి దుఃఖం లేదు. పక్షపాతం, పక్షపాతం లేదు స్వామికి. పక్షపాతం అంటే వీడు కాస్త ఎక్కువ అరిగింపులు అవి తెచ్చాడేమో, ఎక్కువ సంపన్నుడేమో, ఎక్కువ విద్యార్థికుడేమో అని కొందరిని ప్రత్యేకంగా చూడటం, మరికొందరిని తేడాగా చూడటం ఆయనకి లేదు. దేవానాం దానవానాంచ సామాన్యం అధిదైవతం అని దేవతలకి దానవులకి కూడా కామన్ ప్రాపర్టీ భగవంతుడు. కాకపోతే వాళ్ళ దురదృష్టం వల్ల వాళ్ళు తప్పు చేసి ధర్మాన్ని వ్యతిరేకించి మంచివారిని బాధించి వాళ్ళు దూరం అయ్యారు తప్ప భగవానుడికి కొందరు రాక్షసులు, భగవానుడి దృష్టిలో అందరూ సమానములు. అంచేత పరివదులు ఈశనై పాడి ఈ దుఃఖము లేనటువంటి పక్షపాతము లేనటువంటి ఈ ఈశనై అంటే ఎందుకు ఇంత ప్రేమ, ఎందుకు ఇలా మన్నే కాయం తెచ్చినా చాలు, ఏం చేసినా చాలు అంటూ ప్రేమిస్తాడు? ఎందుకు ప్రేమించడు? ఎవరి సొత్తుని వాళ్ళు ప్రేమించుకోరా? ఆయన ఈశన్. ఈశన్ అంటే ప్రభువు. మనమందరము ఈశితవ్యులము అంటే పరిపాలింపబడేవాళ్ళము. పరిపాలించేవాడు ఆయన, పరిపాలింపబడేవాళ్ళము ఆయన మనము. అంటే ఆయన సొత్తును ఆయన కాపాడుకోవడం అనేది సహజం కనుక పరివదలు ఈశనయ్య ఆయన. అయితే మనం చేయవలసిన పని ఏమిటి? దేనికి మరి నియమం లేదు కదా. ఒక్కటే నియమం, పాడి. అంటే పాట అంటే రాగ సంబద్ధంగా పాడడం అని కాదు అర్థం. ఇలా మనస్సులో ఒక పిసర ఆర్ద్రత లేకుండా, ఏమీ చలనం లేకుండా దుక్కలా వెళ్ళి భగవంతుడి దగ్గర ఇలా కట్టెపొయ్యలా నించోకు. హాయిగా నీ మనసులో ఉన్న ఆర్ద్రత బయటికి తెలిసేలా, తండ్రి తండ్రి, కృష్ణ కృష్ణ ఏదో అను, నీ నోటికొచ్చిన నీకున్న ప్రేమని వ్యక్తం చేసేలాగా రెండు మాటలు మాట్లాడరా, ఏం పోయింది నీ సొమ్ము. అదే పాడి. పరివది లీశనై పాడి విరివదు మేవలురు వీర్ మన్ని సంబోధిస్తున్నారు. ఎవళ్ళకి ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్ అంటే, ఆయన ఒకళ్ళకి ఎవరైనా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దాసోహం పెట్టి స్వామి మాకు ఉపదేశం చేయండి అంటే చేయటం లేదు కదా. ఆయనే బతిమాలకు అందరికీ చెప్తున్నారు. కానీ మీరు ఎలాంటి వాళ్ళు అయి ఉంటే ఈ ఉపదేశం మీకు సార్థకం అంటే, మీ స్వరూపం వికసించాలని మీరు కోరుకుంటే, మీ స్వరూపం అంటే ఆత్మ యొక్క స్వరూపం. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? భగవంతునికే చెంది ఉండుట. ఆ విషయం స్పష్టంగా తెలిస్తే వికసించడం. అలాగ వికసించాలి అనుకునేవారు అందరూ కూడా మీరు చేయవలసిన పని ఉంది. ఒకటి చాలా సులభమైంది చెప్తున్నాను. పిరివగై ఎన్ని ముందర భగవంతుడికి దూరం అవ్వాలి అనే తలంపు లేకుండా ఉండండి. అది ముఖ్యమైన పాయింట్. భగవంతుడికి దూరం అవ్వాలి, మన అస్మానం ఇదే గొడవ అనుకోకండి. భగవంతునితో మన సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాము, ఇదే మన అదృష్టం అని భావించండి. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, నన్నీర్ తూయ్. నన్నీర్ అంటే మంచినీరు. మంచినీరుని జల్లి అన్నారు. తూయ్ అంటే జల్లి అని అర్థం. అంటే మామూలుగా అర్థ్యం పాద్యం ఆచమనీయం స్నానం ఇలా అన్ని పూజ చేసినప్పుడు ఇస్తాం కదా, అదంతా నీరే. ఆ నీరుని ఇయ్యండి అనమాట. ముందర అర్ఘ్యపాద్యాదులు ఇవ్వండి అనడానికి అంతకన్నా సులభంగా చెప్తున్నారు ఆళ్వారు. నన్నీరు తూయ్, ఆ మంచినీళ్ళని జల్లండి అన్నారు. మీ ఎలాగో అలా ఆ పాదాల మీద నీళ్లు బొట్టు, అంత పద్ధతిగా మీరు వెయ్యలేకపోయినా పర్వాలేదు. అయితే మంచినీరు అన్నారు ఏంటి ఇక్కడ అంటే, మనం దాహానికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు కాస్త పానకం ఏదో కలిపిచ్చారు, ఒక డ్రింక్ ఇచ్చారనుకోండి, బాగా ఎండలో నోరెండిపోతున్న వాళ్ళకి వాటితో దాహం తీరదు. మంచినీళ్ళు అంటే ఏమీ లేనటువంటి మామూలు నీళ్లు అని అర్థం. అలాగే ఇక్కడ కూడా మీరు ఏదో యాలకపళ్ళు జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసి భగవంతుడికి పెట్టాలని ఏమి అనుకోకండి. నన్నీర్ మామూలు నీళ్లు, మంచినీళ్ళు తోయ్ చల్లండి. తర్వాత మీరేం చేయాలి, నీరు అర్ఘ్యపాద్యాది ఆచమనీయాదులు ఇచ్చిన తర్వాత పురి వధువం పుగై పువ్వే. ఆయనకి మీరు సమర్పించవలసినది పుగై పువ్వు. పుగై అంటే పొగ, అంటే మామూలుగా మన అగరబత్తులు మొదలైనవి, సాంబ్రాణి, ఇదంతా పొగ అన్నమాట. అదొక నియమం చెప్పటం లేదు ఆళ్వారు. పొగై ఏదో ఒకటి పెట్టు, నీకు అందుబాటులో ఉన్న ఏ అంబికా దర్బార్ భర్త అయినా పర్వాలేదు, ఏదో ఒకటి ఒక పొగ పెట్టు. పువ్వు అన్నారు. ఆ పువ్వు సంపెంగ పువ్వో మొగలి పువ్వో ఇలా విశేషణం ఏమీ చెప్పలేదు. పువ్వే, ఏ పువ్వైనా సరే నీ ఇష్టం, నీకు అందుబాటులో ఉన్న, నీకు సులభంగా లభించిన ఏదో ఒక పుష్పాన్ని స్వామికి సమర్పించంతే. నీ ప్రేమ తెలియడానికి పువ్వు తప్ప ఆ పువ్వులో ఉన్నటువంటి ఆధిక్యత తక్కువతనం ఆయనకు అక్కర్లేదు. ఎందువల్ల? ఏదైనా ఆయనకి ఒకటే, ఆయన సృష్టిలోవే అన్ని, అందువల్ల ఏదో ఒకటి సమర్పించు. అయితే ఇలా చెప్తూ ఉంటే భట్టరు వారని ఒక మహాపురుషులు, వారి శిష్యులు నంజీయరని ఆయన అడిగారట. ఏమండి మరి శాస్త్రంలో నాకు అండికారికాపుష్టం దేవాయ నివేదయతను ఉంది, కండికారిక అని అంటే ముళ్ళగోరింట పువ్వు, ఆ ముళ్ళగోరింట పువ్వు దేవుడికి పెట్టకూడదు అని ఉంది శాస్త్రంలోనూ, మరి అలా కొన్ని పువ్వులు నిషేధించారు కదా, ఏ పువ్వు పెడితే ఆ పువ్వు పెట్టచ్చని మీరు చెప్తున్నారేమి అని అడిగారట. అయ్యో వెర్రివాడా, అందుకు కాదయ్యా, ఈ భక్తుడు పువ్వులు కోసి తేవాలి కదా, తీసినప్పుడు ఆ ముళ్ళగోరింట పువ్వు చెట్టుకి దగ్గరికి వెళ్ళి కోస్తే ఆ ముళ్ళు పాపం వాడి గోళకు గుచ్చుకుంటాయేమో అని స్వామికి బెంగచేత ఆ పువ్వు నాకొద్దు ఆ పువ్వు నాకొద్దు అన్నట్ట. అంటే ఆ పువ్వు పెట్టుకుంటే భక్తుడు కష్టపడిపోతాడు, ఆరాధకుడు కష్టపడిపోతాడని తప్ప ఆయనకి ఏదైనా ఒకటే. అటువంటి సులభుడు మన స్వామి కనుక ఏం బెంగలేదు, హాయిగా ఆరాధించండి. మధువార్ తన్నంతుజాయాన్ ముదు ముడు వేద ముదల్వనుకు ఎదువేదెన్ పని అన్నాదు అదివే ఆట్సెయ్యమీడే అంటారు. మధువార్ తన్నంతుజాయ్ అంటే మధువు స్రవిస్తున్నటువంటి చల్లనైన తులసి మాలిక గలవాడు అన్నారు భగవంతుణ్ణి. ఇప్పుడు ఇందాక చెప్పారు ఏదో ఒక పువ్వు పెట్టండి అన్నారు. ఏదో ఒక పువ్వు మనం పెడితే ఆయన మెళ్ళ తులసి మాలికే ఉంటుందా? అంటే నువ్వు ఏది పెట్టినా ఆ భగవత్ స్పరిశ కలిగేసరికి అది మధువార్, మధు అంటే తేనె, ఆ తేనె స్రవిస్తూ అంటే చిగురించి పరిమళభరితమై తేనె స్రవిస్తూ ఆయనకి సహజ సిద్ధమైన తులసి వలె భోగ్యమై ఉంటుంది. అటువంటి మాలికను వేసుకున్నటువంటి ఆ స్వామి ఆయన ఎవరు? ముదువేద ముదల్వనకు, ప్రాచీనమైన వేదము కారణముగా గలవాడు అన్నారు. అంటే కారణం అంటే మొదట ఉండే వస్తువు, దాని నుండి అనేకములు సృష్టింపబడతాయి, వాటిని అన్నింటినీ కార్యములు అంటారని తెలుసుకుంటున్నాం. అంటే మట్టి, కుండ అవి చెప్పుకుంటున్నాం. మట్టి కారణమైతే ఈ కుండ, పాలిక మొదలైనవన్నీ కార్యములు, బంగారం కారణమైతే నగలన్నీ కార్యములు. ఆ మొదట ఉండే పదార్థం మరొక రూపాంతరం చెందుతుంది, ఆ మొదట ఉన్న దాన్ని కారణం అంటారు, రెండవ దాన్ని కార్యం అంటారు అనుకుంటున్నాం కదా. మరి ఈ రూలు ప్రకారం చూస్తే వేదం భగవంతుడికి కారణము అంటున్నారు. వేద మొదలవనుకు, వేదము మొదలుగా గలవాడు అంటే వేదము కారణము, భగవానుడు కార్యము. అంటే వేదము సృష్టించిందా భగవాను? వేదము మొదటి ఉండి తర్వాత భగవానుడు వచ్చాడా? కాదే. అయితే ఇది వేరు. ఈ కారణాలు రెండు రకాలు, కారణమనే హేతువు అంటారు. ఈ హేతువు రెండు రకాలుగా ఉంటుంది, కారక హేతువు, జ్ఞాపక హేతువు అంటారు. కారక హేతువు అంటే ఇందాక మనం చెప్పుకున్న లాంటిది, జ్ఞాపక హేతువు అంటే ఇది చూస్తే అది జ్ఞాపకం వస్తుంది, దీనివల్ల అది తెలియజేయబడుతుంది, దాన్ని జ్ఞాపక హేతు అంటారు. అంటే ఇప్పుడు పొగ ఉంది, పొగ చూడగానే నిప్పు జ్ఞాపకం వస్తుంది మనకి, నిప్పు ఉంది కాబోలు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు పొగ నిప్పుని సృష్టించదు, కానీ నిప్పుని మనకి జ్ఞాపకం చేస్తుంది. అందువల్ల పొగ జ్ఞాపక హేతువు, మామూలు మట్టి అవి అయితే కారక హేతువులు. ఇదిగో ఇప్పుడు ఈ వేదం అలాంటిది, జ్ఞాపక హేతువు అంటే భగవానుణ్ణి గురించి తెలియచేస్తుంది వేదం. మనం ఎవరిని ఆరాధించాలి అనే దానికి మన భారతీయ సిద్ధాంతంలో మనకి వేదమే మూలగర్. వేదం చెప్తేనే మనల్ని ఆశ్రయించాలి, వేదంలో చెప్పని దైవాలని మనం ఆశ్రయించనక్కరలేదు, అది విధించింది. వేదమే మనకి మొదటి శాస్త్రం కనుక వేదం ఏది చెప్తే అదే మనం చెయ్యాలి. వేదం కారణంతు చేయహాని, కారణతత్వాన్ని ఆశ్రయించండి అని చెప్పింది. అయితే కారణతత్వాన్ని ఆశ్రయించాలంటే కారణతత్వం ఎవరు అనేది కదా సందేహం, మొదటివాడు ఎవడు అనేది సందేహం. దానికి కూడా ఉపనిషత్తే ఎన్నో సమాధానాలు చెప్పుకోవచ్చింది. అదే మనకి బ్రహ్మ సూత్రాల్లో వ్యాస భగవానుడు శాస్త్రయోనిత్వాత్ అని ఒక సూత్రం రచించాడు. శాస్త్రమే కారణముగా గలది పరబ్రహ్మ తత్వము. పరబ్రహ్మ నువ్వు తెలుసుకోవాలి అంటే శాస్త్రమే నీకు తెలియచేస్తుంది. శాస్త్రం అంటే వేదం. ఆ వేదశాస్త్రమే నీకు తెలియచేస్తుంది. దానిలో చెప్పినట్టుగానే నువ్వు గ్రహించు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అని చెప్పాడు. దేని నుండి అయితే ఈ సమస్త జీవరాశులు పుడతాయో, మళ్ళీ దేనిలో లయమవుతాయో, దేని వలన రక్షింపబడతాయో అదే పరబ్రహ్మ అని తెలుసుకో అని ఈ వేదం చెప్పి, ఆ పరబ్రహ్మ ఎవరు అనేది అనేక ఉపపత్తులతో నిరూపించి నారాయణుడే పరబ్రహ్మ అని పసికి నారాయణ అనువాకము, శుభాలోపనిషత్తు మొదలైన వాటిలో నారాయణ వా ఇదం అగ్రే ఆసీత్, మొట్టమొదటి ఉన్నవాడు నారాయణుడే, నా బ్రహ్మానే శానహ అంటూ ఆ ఉపనిషత్తు స్పష్టంగా నారాయణుడే మొదటి నున్న పరతత్వం అని చెప్పింది. కనుక ఆ దైవాన్నే నువ్వు ఆదరించాలి. వేదముదల్వనాయన, వేదమే కారణముగా గలవాడు అంటే వేదము వలన తెలియచేయబడ్డవాడు, అటువంటి వాణ్ణి ఆరాధించినప్పుడు ఎదువేదెన్ పని అన్నాదు అయితే నీకు భయం వేస్తుంది. అమ్మ బాబోయ్, అంతవాడా వేదమే చెప్పినటువంటి వాడు, కారణతత్వమైన వాడు, అటువంటి వాడిని గురించి నేను ఏం చెయ్యగలను, ఏం మాట్లాడగలను, ఏమి సేవించగలను అని భయం వేస్తుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఎదు ఏదెన్ పని, నేనేం చెయ్యను, ఏం పని అంటూ ఆలోచించకుండా అదువే ఆర్ట్స్ అయ్యి మీడే. నువ్వు ఏది చెయ్యాలనుకుంటే దాన్ని చెయ్యి చాలు. నువ్వు చెయ్యవలసిన పని ఏదైనా పర్వాలేదు, దానికోసం ఆలోచన పెట్టుకోకు. ఆలోచన పెట్టుకుంటే అయ్యో అనర్హుణ్ణేమో అనిపించి దూరం అయిపోతావు. అలా వద్దు, ఆయన సులభంగా నీ దగ్గర స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు కూడా హాయిగా చేయవయ్యా అంటున్నారు. ఇలాగ చెప్పడం మొదలు పెడితే ఆళ్వారు దీనిలో పరోపదేశమే మొదలెట్టారు మనకి చెప్దామని. అంటే ఏం బెంగ పెట్టుకోకండి, ఆరాధన కూడా చాలా సుకరం, భగవంతుని ఆరాధించటం ఇదేదో పెద్ద కష్టం అనుకుని ముందర భయపడిపోకండి. అందరూ అంటూ ఉంటారు, అమ్మో పూజ చేయాలంటే చాలా భయం అండి, ఏం తప్పు అయిపోతుందో, ఏమిటో అచ్చొస్తుందో రాదో, మాకు ఏం ప్రమాదం అయిపోతుందో అంటారు. ఏమి కాదు, ఎందువల్లంటే పై వాళ్ళకి అన్నం పెడితే బెంగ వాళ్ళకి కాదు, బాగా చేసామో లేదో. ఇంట్లో మీ నాన్నగారికి అన్నం పెట్టుకుంటే బెంగ ఎందుకు కనుక. అలాగే భగవానుడికి చెయ్యడంలో మనకి ఏమీ బెంగక్కర్లేదు అంటూ ధైర్యం చెప్పడానికి మొదలు పెట్టారు. అయితే ఒక మిఠాయి కొట్టు పెట్టుకున్నటువంటి ఒక వర్తకుడికి జిఫ చాపల్యం ఉండి ఆ మిఠాయిలు తనే తినేసినట్టుగా ఆళ్వారు ఇప్పుడు మనకి చెప్దామని ప్రారంభించి మధ్యలో అబ్బా అబ్బా ఎంత సులభుడో, ఎంత గొప్పవాడో అని అనుభవిస్తూ ఉంటే చెప్పడం మర్చిపోయి తమ అనుభవంలో దిగిపోయారట. నాలుగో పాశురానికి వచ్చేసరికల్లా మూడు నాలుగు కూడా ఈడు మెడుపులీసన్ మాడు విడాదన్ మననే పాడు ఎన్నావన్ పాడల్ ఆడు మెన అంగమణంగే అంటారు. అయ్యో ఏమిటయ్యా, ఏం గొప్పవాడు ఏం గొప్పవాడు, విడవడం పట్టడం లేదు, వీళ్ళని వదిలేస్తాను వాళ్ళని స్వీకరిస్తాను లేదు. ఈశుడు ఆయనని మాడు విడాదన్ మననే, నా మనస్సు ఆయన దగ్గర నుంచి రావడం లేదు. మనసులో ఒకసారి ఇదిగో వీరికి ఇలా చెప్దాం అని అనుకోవాలి కదా, మనకు ఉపదేశం చేయాలంటే, ఉపదేశం చేద్దాం అని అనుకుందాం అంటే ఈ మనస్సు ఆయన్ని వదిలి రావడం లేదు. పోని మనస్సహకారం లేకపోయినా నోటితో ఏదైనా ముక్క అనేద్దామంటే పాడు ఎన్నా అవన్ పాడల్ నా నాయక ఆయన పాటలే పాడుతోంది, మరొక మాటకి దీనికి అవకాశం లేదు. పోని లేకపోతే ఇలా చేతితోటి ఏదైనా ఇలా హస్తముద్రతో చూపించేద్దామంటే ఆడు మెనంగమణంగే నా శరీరం కూడా ఆ పిచ్చి పట్టినట్టు గెంతుతోంది, అంతే తప్ప ఇటు పక్కకి రావడం లేదు, ఏం చెయ్యను కనుక అంటూ ఒకసేపు మళ్ళీ తన్మయం అయిపోయి తమ అనుభవంలో తాను ఉండిపోతారు. ఉండిపోయి మళ్ళీ చెప్తారు, స్వామి అముదం అమరర్హల్ కింద నీ మీరు సుడరాజు నెడమాల్ అముదిలు మాత్త వినియన్ నివిర్తిరై నీళ్ళు కడలానే. ఆ సర్వేశ్వరుడు మన చేత ఇంత సులభంగా ఆరాధన స్వీకరిస్తున్నవాడు ఎంత గొప్పవాడు, ఒక్కసారి ఆలోచిస్తే సంతోషం వచ్చేదా, ఇంతవాడు ఇంత సులభంగా మనకి లొంగిపోతున్నాడే. ఎవరైనా అముదం అమరర్గల కింద దేవతలకి అమృతం ఇచ్చినటువంటి వాడు, దేవతలకు అమృతం ఇచ్చాడు అనేది చాలా అందమైన వృత్తాంతం. అయితే ఆళ్వారికి ఎప్పుడు ఈ క్షీరసాగర మథన వృత్తాంతాన్ని తలుచుకున్నా, అమృత ఆవిర్భావం తలుచుకున్నా బాధే. ఏమది అంటే, అయ్యయ్యో, ఒక చావులేని మందు తనకి కావాలని, ఒక జన్మకాలం మరి కాస్త పెరగాలని. మనకన్నా ఎక్కువ రోజులు ఉంటారు కానీ వాళ్ళైనా ప్రళయంలో ఉండరు. ప్రళయంలో సదైవ సౌమ్య దగ్గరాసీత్ ఒక్క భగవంతుడే తప్ప ఎవరూ ఉండరు అంటారు కదా. వీళ్ళెవళ్ళు అప్పుడు పోతారు వాళ్ళును, కాకపోతే మనకన్నా కొన్ని వేల సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు అంతే. దానికోసమని ఆ స్వామిని ఎంత నలుగుడు పెట్టారు, ఆ కొండ కింద కూర్భమైపోయాడా, ఆయన మీద కొండ పెట్టేశారా, మళ్ళీ తరిగొండ్రలో నన్ను ఒకడట అని ఈ కొండలో తిప్పే వాళ్ళలో తానొకడై తిప్పాడా. ఆ తిప్పుతూ ఉంటే పాపం చెమటలు పట్టిపోయి జుట్టు జల్లుకుపోయి మొహం కందిపోయి వసివాడిపోయి ఆ స్వామి అలా నలుగుడు పడిపోతూ ఉంటే, అయ్యయ్యో, నువ్వు కష్టపడ్డ అమృతం మాకెందుకయ్యా, వద్దు అనలేదే పోని. అంతేకాదు పోని ఆ సౌందర్యాన్ని చూసి పరవశించిపోలేదే, అబ్బే ఆ అందం చూసి ఊసేలేదు వాళ్ళకి. ఎప్పుడు మా అమృతం వస్తుందా, ఎప్పుడు అమృతం వస్తుందా, ఎప్పుడు తాగిద్దామా, ఇంతే బాధ. అందుకని ఆళ్వారికి ఈ అమృత మథన వృత్తాంతం అనేది చాలా అసహ్యంగా ఉంటుంది. అమృతం అమరర్హులకి ఇంద, ఆ అమరుల కోసమని పాపం ఎంత అమాయకుడివయ్యా. ఆ అమరులు అలాగ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటే వాళ్ళకు అమృతం ఇవ్వడం కోసమని నీ మీరు చూడరాడినడు మాల్ చక్రాన్ని ధరించి ఎక్కడేం వాళ్ళకి అడ్డంకులు వస్తాయో, వాళ్ళకి ఏం ఆపదలు వస్తాయో అవన్నీ తొలగించేయాలి అని చక్రం పట్టుకో రెడీగా ఉంటావే తండ్రి, ఏమీ ప్రేమ నీకు. అయితే అవతల వాళ్ళకి ఎలా అయితే అంట, ఆళ్వారికి ఆ చక్రం పట్టుకొని ఉన్న ఆ దృశ్యం చూడగానే, అబ్బా ఏమందం ఏమందం, ఆ చక్రధారి సౌందర్యమే చూడాలి. అసలు మనకి నెహ్రూ గారి గురించి చెప్తూ ఉంటారు, నెహ్రూ గారి చుట్టూ జనం మూగిపోయేవారు, చక్కటి వాట నెహ్రూ, అందరూ అలా సరదాగా ఆయన చుట్టూ మూగిపోయి వదిలేవారు కరట. ఒకసారి సరోజినీ నాయుడు గారు అన్నారట, అలా ఆవిడ దూరంగా నించున్నారు, నెహ్రూ చుట్టూ జనం ఉన్నారట. ఇదిగో నెహ్రూ గారు ఒకసారి ఆ టోపీ తీసేయండి, వాళ్ళు వదిలేస్తారు మేము అన్నారట. ఆ టోపీ పెట్టుకుంటే అంత అందంగా ఉన్నారు అని చమత్కారంగా అన్నారంటారు. అలాగే మన స్వామి అందం అంతా ఆ చక్రధారంలోనే ఉందేమిటో ఆళ్వారు భావిస్తున్నారు. ఆ చక్రం పట్టుకున్న అందం ఎంత చక్కటిది, అటువంటి స్వామి చేత వీళ్ళు ఇలా చేయించుకున్నారే. అయితే వీళ్ళు ఇంత కష్టపడి అమృతాన్ని తెచ్చుకున్నారు ఆయనకి బాధ పెట్టి, కానీ అసలు స్వామి అముదిలము ఆత్తయని ఎన్ అమృతం కన్నా భోగ్యమైన వాడు. వీళ్ళు వదిలేసుకున్నారు ఆయన్ని వదిలేసుకొని ఈ చెత్త సరుకు తెచ్చుకున్నారన్నమాట. ఏదో మంచి ఖరీదైనది ఇచ్చేసి చచ్చు వస్తువు కొనుక్కున్నట్టు అయింది. నిమిర్తిరై కడలానే ఆ పొంగుతున్నటువంటి కెరటములతో కూడి ఉన్న క్షీరసాగరంలో పవలించిన స్వామి, ఏమి గొప్పవాడివయ్యా నీకు. అదిగో అయితే ఇంకా మనం ఇలా భగవదాశ్రయణం చేశాక, ఎప్పుడైతే భగవత్ సన్నిధిని శరణాగతి చేశామో అప్పటితో నిజమైన అంటే మనకి పుస్తకం జ్ఞానం కాకుండా నిజంగా భగవంతుడి మీద ఒక ఆర్తి కలిగి, భగవాన్ నువ్వే దిక్కయ్యా, నాకు వేరే ఏది నన్ను ఉద్ధరించేది కాదు, నీ వాడను నేను అని మనస్ఫూర్తిగా అంగీకరించిన నాడు శరణాగతి చేస్తే సరి మరి ఇంకా మనకేమీ అడ్డంకులు ఉండవు. అయితే ఈ జీవిత కాలం ఇది ఎప్పటి వరకు ఉంటుందో అంతవరకు జీవితం సాగి తర్వాత భగవత్ సన్నిధిని చేరతాము అని మన వారి విశ్వాసం. అలా అయితే ఈ రోజులు ఎలా గడపాలి, ఇప్పుడు మనం ఇంత సులభమైన ఆరాధన పద్ధతితో స్వామిని ఆరాధిస్తూ జీవితం గడుపుతున్నప్పుడు ఇంకా 4 రోజులు ఈ జీవిత కాలం ఏదో ఇన్ని సంవత్సరాలు ఉంది, ఎన్నుందో మనకి తెలియదు, ఆ ఉన్న రోజులు ఎలా గడపాలి అది చెప్తున్నారు ఆళ్వారు. నీళ్ళకడలు సూడి లంగైకోన్ తోళ్ళుగల్ తలై తుని తుణై చేయదాం, తాళు తలై తాళు తలయిల్వడంగా నాల్కడలై కడమినే. అదిగో పొడవైనటువంటి చుట్టూ అగడతా ఉన్నటువంటి ఆ లంక ఉంది, ఆ లంకకి కోన్ అంటే రాజు రావణాసురుడు వాడి భుజాలు తలలు ఛేదించినటువంటి ఆ రామచంద్రుడి పాదాల దగ్గర తలపెట్టి నమస్కరించి నమస్కరిస్తూ ఆయన మీదే దృష్టి భగవద్విషయకమైన ఏవో కథలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఈ నాల్కడలై కడమినే ఈ దినాలనే సముద్రాన్ని దాటేద్దాం. ఆళ్వారికి ఇప్పుడు ఏముంది, ఈ మిగిలిన కాలం ఒక సముద్రంలా ఉందన్నమాట. ఈ సముద్రం దాటాలి, సముద్రం దాటాలంటే తెప్ప ఉండాలి, రోజు రోజు ఒక సముద్రమే, రోజు గడవడం ఒక సముద్రంలో ఒక అల దాటినట్టు. అలాంటి దాటాలి అంటే ఏం చేయాలి? ఏముంది, సముద్రం దాటగలిగిన వాడు రామచంద్రుడు కనుక, సముద్రం దాటి లంక చేరి వారిని అంతం చేసిన వాడు రామచంద్రుడు కనుక, ఆ రామచంద్రుని పదసన్నిధిని మన శిరసు నుంచి నమస్కరించి ఆ స్వామినే చింతన చేసుకుంటూ జీవితం గడిపేస్తే ఇంకేముంది, మనం ఈ రోజుల్ని హాయిగా దాటేస్తాం. ఆ దాటేసిన తర్వాత ఇంకా మనకేమీ లోపం ఉండదు. కడివార్ తీయ వినయల్ నుడియార్ మడవీక్కణం కొడియావడు పుళ్ళు ఎర్త వడివార్ మాధవనారే. ఆ గరుడ వాహనుణ్ణి మనం తలంచుకుంటే మన పాపాలున్నాయే బోల్డ్ అని పుట్టలు పుట్టలు పట్టేసిన మన పాపాలన్నీ కూడా నుడియారు మడవీక్కణ్ ఒక సెకండ్, ఒక క్షణ కాలంలో నాశనమైపోతాయి. అయ్యో, ఒక అంటే నొడి అంటే చిటిక, మనం ఇలా చిటిక వేస్తే ఎంత సమయం పడుతుందో అంత సమయంలో మన పాపాలు పోతాయి. అయ్యో, ఇన్ని పాపాలు ఉంటాయి మనకి, మనకి తెలిసి చేసినవే బోలెడు ఉంటాయి, పైకరుకోకపోయినా లోపల లోపల తెలుస్తాయి. తెలియనివి ఎన్ని ఉన్నాయో, ఎన్ని జన్మలై ఉన్నాయో, ఇవన్నీ పోవాలంటే ఎలాగా అంటే, పర్వాలేదు, మనం ఒక సెకండ్ ఖర్చు పెడితే సెకండ్లో పోగొట్టగల శక్తివంతుడు ఆయన కనుక, ఆయన్ని ఆశ్రయిద్దాం బెంగలేదు అని చెబుతూ, ఇప్పుడు కొసగా మనకి ఫలశ్రుతి, ప్రతి పదిపాశురాలకి ఒక పాశురంలో ఈ పదిపాశురాలు వింటే వచ్చే ఫలం చెప్తారు. మాధవన్ బాల్ సడగోపన్ తీదవమిన్ని ఉరైత్త ఏదమిల ఆయురత్తిప్పత్తు ఓదవల్లార్ పిరవారే. మాధవన్ బాల్ ఆ మాధవుడి విషయంలో, శటగోపన్ ఆ నమ్మాళ్ వారు చెప్పినటువంటి దోషాలు లేకుండా చెప్పినటువంటి ఈ 1000 పాశురాల్లో ఈ 10 పాశురాలనే అభ్యసించిన వారు ఓదవల్లార్ అన్నారు. ఓదవల్లార్ అంటే చదవగలిగిన వాళ్ళు. చదవగలగడం ఏమంత కష్టమండి, అక్షరాలు వచ్చి కూడ పలుక్కో చదవలేమా అంటే బుద్ధి పుట్టడం కష్టం కదా, మంచి బుద్ధి పుట్టడం కష్టం కనుక, అలా కనుక మీకు బుద్ధి పుడితే పిరవారే, మరి పుట్టుక ఉండదు, పుట్టుక లేనివారే అవుతారు. నీళ్ళకడల్ కడయమినే అని ఈ సముద్రం లాంటి ఈ రోజులని గడిపేసి ఇంకా మరి మీరు పుట్టరు అని ఆళ్వారు మనకి ధైర్యం చెప్తున్నారు కనుక, ఈ పుట్టుక చావు అనే విష వలయంలో మగ్గిపోతున్న మనం ఇంకా దీని నుంచి దాటాలి అంటే ఈ 10 పాశురాలు పఠించడమే మనకి మార్గమని ఒక సులభోపాయాన్ని చెప్తూ ఆళ్వారు ఈ తిరువాయుమషిని పూర్తి చేస్తున్నారు. జై శ్రీ యద్గో సహస్రమపహంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర సశంఖ చక్రః యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ. ద్రవిడ సంప్రదాయంలో మధుర భక్తిని అనుభవిస్తూ శ్రోతలని ముగ్ధుల్ని చేసి, అంటే వారి శ్రోతలకు వినిపించాలనే ధ్యేయం లేదు ఆళ్ళవారికి, వారు అనుభవించడమే వారికి అనుభవమే ముఖ్యం, కానీ తర్వాత దాన్ని విని ఆనందించిన వాళ్ళు అనేకులు. అలా వారి ప్రభావంతో తన్మయులై మొత్తం ఎక్కువ మంది భక్తిభావంలో మునిగిపోయారు ఆనాడు తమిళదేశంలో. అటువంటి నమ్మాళ్వారు రచించినటువంటి తిరువాయుమొజి అనే దివ్య ప్రబంధాన్ని కొంచెం కొంచెంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న చెప్పుకున్నాం, భగవంతుణ్ణి ఆరాధించడం సులభమే, సులభారాధ్యుడు పెద్ద కష్టపడి ఏవేవో పనిముట్లు తెచ్చి ఆరాధించక్కర్లేదు, నీకు అందుబాటుతో ఉన్న వాటితో ఆరాధిస్తే చాలు సులభంగా లొంగుతాడు అని. అయితే ఇంకా మరో విషయం చెప్తున్నారు ఇప్పుడు ఆళ్వారు, అంతేకాదు నీకు ఆరాధనే సుఖంగా ఉంటుంది, ఆరాధించడం సులభం అని కిందటిసారి చెప్పి ఇప్పుడు అంటారు ఆరాధించడం సులభమే కాదు అందులోనే నీకు ఆనందం ఉంటుంది. అటువంటిది ఎక్కడా ఉండదు. ఏదైనా సరే ఆచరించేటప్పుడు కష్టమయ్యి ఫలితం సుఖంగా ఉంటుంది. కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, కష్టపడి వ్యాపారం చేస్తే లాభాలు బాగుంటాయి, అలాగే ఏదైనా సాధనం అప్పుడు కష్టం, సాధ్యం సుఖం, అది సహజం. కానీ భగవద్ విషయంలో అలా కాదు, ఆచరిస్తున్నప్పుడు సుఖమే, అనుభవము సుఖమే. ఇలాంటిదయ్యా భక్తి అంటూ భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఇది ఆళ్వారు చెప్పిన మాటే కాదు, భగవద్గీతలో కృష్ణుడు తనని పొందడానికి అనేక ఉపాయాలు చెప్పాడు, కర్మ జ్ఞానము అన్నీ చెప్పుకొస్తూ. అందులో భక్తి గురించి చెప్తూ 9వ అధ్యాయానికి వచ్చాక రాజవిద్య రాజగుష్టి యోగంలో ఆ భక్తి యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్తాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం. ఇది రాజవిద్య. రాజవిద్య అంటే విద్యానాం రాజా, విద్యల్లో కల్లా రాజు లాంటిది. అంటే ఏదైనా శ్రేష్ఠత వాచకంగా రాజు శబ్దం వాడడం మనకు అలవాటు. కవిరాజు అంటే రాజుల్లో కవులలో కల్లా గొప్పవాడు అని అర్థం అన్నమాట. అలాగా ఈ విద్య అంటే ఈ భక్తి అనేది రాజ విద్య, విద్యలలో కల్లా రాజు. విద్య అంటే ఏంటి? భగవంతుడిని పొందించేదే విద్య. మనం అనుకునే విద్యలన్నీ వాళ్ళు విద్యలుగా అంగీకరించరు భగవద్ భావన విలసితులు. అందువల్ల విద్య అంటే భగవంతుడిని పొందించేదే. అందుకే ఉపనిషత్తుల్లో విద్యలు అని చెప్పి చాందోగ్య ఉపనిషత్తులో కొన్ని విద్యలు అంతరాదిత్య విద్య మొదలైన విద్యలన్నీ చెప్పారు. అవన్నీ కూడా విద్య అంటే భగవద్ ఉపాసన. అదిగో అలాంటి వాటిలో కల్లా భక్తే ముఖ్యమైనది. రాజ విద్య, రాజగుహ్యం చాలా రహస్యంగా ఉంచాలి దాన్ని. గుహ్యం అంటే రహస్యం. ఎందుకు రహస్యం? ఎందుకు అంటే విలువ తెలియని వాళ్ళ ముందర పడేస్తే చులకనైపోతుంది. ఎందుకు ఇంత సుఖంగా ఊరికే ఏమక్కర్లేదా, మాధవ మధుసూదనాయని మనసున తలచిన చాలురా అని సముద్రాల వారు అన్నట్టుగా, కేవలంగా ఏ శారీరక కష్టము లేకుండా ఏ క్లేశము లేకుండా ఒక భగవన్నామాను సంధానంతో భగవన్ భావన విలసితులైతే చాలు, ఇంత ఉత్తమమైన ఫలం లభిస్తుంది అంటే ఇంకా పరిణతి లేని వాళ్ళు నమ్మలేరు. నమ్మలేక చాచా ఇది మొదటి మెట్టు అంటూ ఉంటారు కనుక అది అందరికీ చెప్పొద్దు. రాజగుహ్యం పవిత్రం, ఇది పవిత్రం. అన్నిటినీ కూడా అసలు చుట్టూ ఉన్న వాతావరణాన్ని అదే పవిత్రం చేసుకుంటుంది. పవిత్రం చేసుకుని అప్పుడు భక్తి అభ్యాసం చేయక్కర్లేదు. భక్తి నీకు అవలంబం అయితే మిగతా చుట్టూ అన్నీ పవిత్రం అయిపోతాయి. ఇది ఉత్తమం అని చెప్పి ఇంకొక గొప్పతనం చెప్తాడు. ప్రత్యక్షావగమం అంటాడు. ప్రత్యక్షావగమం అంటే ఏదైతే నువ్వు దేని గురించి అయితే నువ్వు భక్తిని అవలంబిస్తున్నావో దాని నీకు ప్రత్యక్షం చేయగలదు. ప్రత్యక్షం అంటే ఇంద్రియ గోచరం చేయగలదు. ఇంద్రియాలకి గోచరమయ్యే తత్వం కాదే భగవతత్వం. ఇప్పుడు ఈ భక్తికి విషయమేమిటి? భగవానుడు. భగవానుడు ఇంద్రియ గోచరుడు అవుతాడా? ఇంద్రియాలకు అందడం చెప్తుంది కదా ఉపనిషత్తే చెప్తుంది, నా మాంస చక్షు అభివీక్ష్యతేతం, మాంసపు కన్నులతో ఆయన్ని చూడడం సాధ్యం కాదు అని చెప్తుంది. మరి అలాంటి భగవాను ఎలా ప్రత్యక్షావగమం చేస్తుంది భక్తి అంటే, ఈ భక్తి చేత ప్రభావితుడైన భగవానుడు తనంత తానుగా వచ్చి నీకు దర్శనమిస్తాడు, మానసిక సాక్షాత్కారాన్ని అందింపచేస్తాడు. నీ తరం కాదు, నువ్వు చేసుకోవాలంటే చేసుకోలేవు, కానీ ఆయనే ఇష్టపడితే ఎవరు కాదనగలరు. మహారాజే వస్తానంటే ఏదో మన వాళ్ళు అంటూ ఉంటారే, రాజు తలుచుకుంటే దెబ్బల కొరత అని సామెత చెప్తారు. ఏదైనా సరే ప్రభువే తలుచుకున్నప్పుడు దానిలో అడ్డుండదు కదా. ప్రత్యక్షావగమం. ధర్మ్యం, ధర్మ్యం అంటే ధర్మమైనది. ధర్మం అంటే ఏమిటి? ఉత్తమ సుఖ సాధనము. ఉత్తమమైన సుఖమును పొందించేదేదో అది ధర్మము. అంటే మనం ఏవైనా ఒక తప్పు పనులు చేసినప్పుడు తాత్కాలికమైన ఒక సుఖం లభిస్తుంది, కానీ ఆ సుఖం వల్ల శాశ్వత ఆనందాన్ని పొందలేము. అప్పుడే మళ్ళీ అయ్యో తప్పు చేసేమేమో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. మనలో మనమే నలుగురిలో కలవడానికి సిగ్గుపడిపోతాం. ఏదో ఒక వెలితి మనకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంచగలిగినటువంటి శక్తి ఒక్క భగవద్ విషయానికే ఉంది కనుక అది భక్తికే ఉంది ముఖ్యంగా. అందువలన ధర్మ్యం అంటే ఉత్తమ సుఖమునకు సాధనమైనది ధర్మము. అదిగో అటువంటిది కనుక ఈ రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఇదం ఉత్తమం, ప్రత్యక్షావగమం, ధర్మ్యం అని చెప్పి పసకి చెప్తాడు. సుసుఖం కర్తం అవ్యయం. ఆ నాశనం అవ్యయం అంటే నాశనము లేనిది. అంటే మిగతావన్నీ మనం కర్మ ఆచరించామనుకోండి, ఆ కర్మ అనేది ఇక్కడే నశించిపోతుంది. తర్వాత ఫలం మనం అక్కడ అనుభవిస్తాం. మనం చేసిన యజ్ఞయాగాదిలో దాన ధర్మాదిలో ఆ ఫలం, ఇక్కడ చేసినటువంటి ఆ పని అనేది మనతో రాదు కదా, దాని ఫలం మనం తర్వాత జన్మలో అనుభవిస్తాం. కానీ భక్తి అలా కాదు. భక్తి ఇక్కడ నీ ఉంటుంది, అక్కడ నీకు అదే ఉంటుంది. నువ్వు భగవత్ సన్నిధికి చేరినా భగవంతుని మీద ప్రేమ అలా స్థిరంగానే ఉంటుంది, అప్పుడు పోదు కదా. అంచేత అవ్యయం, ఎప్పుడూ నిన్ను వదలనేది ఇది ఒక్కటే. మిగతా ఉపాయాలన్నీ నిన్ను వదిలిస్తాయి, అది మాత్రం వదలదు. ప్రత్యక్షావగమం, ధర్మ్యం, సుసుఖం కర్తం, చేయడానికి చాలా సుఖమైనది, ఇంకా అవ్యయమైనది అని ఈ భక్తిని ఆయనే పొగుడుకున్నాడు. మన కృష్ణుడే ఈ భక్తి ఇంత గొప్పది అని తానే చెప్పాడు కనుక అటువంటి భక్తి సుఖరూపమైనది అని మన ఆళ్వారు కూడా చెప్తున్నారు. అంతేకాక ఇందులోనే భగవద్గీతలోనే రాజవిద్య రాజగుహ్యంలో మరొక శ్లోకం చెప్తాడు. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యస్య వరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తమని అన్నాడు. అయితే ఇలాగ పొందిన వాళ్ళు రాజవిద్య రాజగుహ్యమైనటువంటి భక్తిని పొందిన వాళ్ళు సుఖంగా ఆచరిస్తారు, వాళ్ళు సుఖంగానే ఉంటారు. ఇంకా దాని మీద దృష్టి లేని వాళ్ళకి కలిగే నష్టం చెప్తున్నాడు రెండవ శ్లోకంలో. అశ్రద్ధధానాః పురుషాః శ్రద్ధ లేని వాళ్ళు. మనం శ్రద్ధ అంటూ ఉంటాం కదా, దాని మీద శ్రద్ధ లేదు దీని మీద శ్రద్ధ ఉంది అంటామే. శ్రద్ధ అంటే అసలు నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ ఏమంటే విశ్వాసపూర్వకమైన త్వర. అంటే దాని మీద మనకి నమ్మకం ఉండాలి, అది కావాలనే తొందర ఉండాలి. ఏదైనా ఒక చదువు ఉందనుకోండి, ఆ చదువు అంటే ఇష్టం ఉండాలి ముందర. ఇది నాకు పనికి వస్తుంది, దీనివల్ల నా జీవితంలో సుఖపడతాను అనుకుంటూ ఉండాలి. ఏ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఆ ఉద్యోగాన్ని గురించి నిరసనగా మాట్లాడుతూ ఉంటారు. సామాన్యంగా టీచర్స్ ఉన్నారంటే ఆ ఏం ఉద్యోగాలండి, చెయ్యి బతకలేక బడి పంతులు ఇలా అలా అంటారు. ఆ ఆఫీసుల్లో వాళ్ళు అంటే అబ్బాయి ఎప్పుడు శ్రమే, ఏం ఉద్యోగాలు, ఎవరిది వాళ్ళకి అసంతృప్తి. అలా ఉండకుండా నీ దాని మీద నీకు నమ్మిక ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండి తరువాత భగవద్ విషయం కనుక పొందాలనే తొందర ఉండాలి. ఎప్పుడో అవుతే అవుతుంది లేకపోతే లేదనకూడదు, విశ్వాసం ఉండాలి తొందర ఉండాలి, అప్పుడు శ్రద్ధ ఉన్నట్టు నీకు లెక్క. విశ్వాసపూర్వక త్వరకే శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ లేని వాళ్ళు ఉంటారే అశ్రద్ధధానాః పురుషాః. ఈ అశ్రద్ధ కలిగినటువంటి పురుషులు ధర్మస్యస్య పరంతప అప్రాప్య, వాళ్ళు ఇదిగో ఈ ధర్మం ఉందే ఈ భక్తి అనే ధర్మం నుంచి వెనుక వేసి పడిపోయి నివర్తంతే మృత్యు సంసారవత్మని, వాళ్ళు మృత్యువు లాంటి సంసారం అనే మార్గంలో అలా తిరుగుతూ ఉంటారు పాపం. నితరాం వర్తంతే ఎక్కువగా దానిలోనే పరిభ్రమిస్తూ ఉంటారు, నాకు నా మీద భక్తి లేక అంటూ భక్తి యొక్క గొప్పదాన్ని పాజిటివ్గాను నెగిటివ్గాను ఉంటే ఇంత గొప్ప లేకపోతే ఇంత నష్టం అంటూ భగవానుడు చెప్పాడు. ఇక్కడ అస్య ధర్మస్య అన్నట్ట ఈ ధర్మం అంటే ఇందాక చెప్పానే ఆ భక్తి అనే ధర్మం అని దాని మీద ఊనికిచ్చి మళ్ళీ అస్య ధర్మస్య అన్నాడంటే ఆయనకు కూడా ఎంతో ఇష్టం ఈ భక్తి అంటే భగవానుడికి కూడా అంటారు. ఇదిగో భగవద్ అనుభవంలో ఉన్న ఆనందం ఎంత బాగుంటుంది అనేది రంగరాజస్తవంలో చెప్తారు. ఒక బటపత్రశాయిని భావించారు. అంత చుట్టూ సముద్రం, మధ్యన ఒక్క బటపత్రం, దాని మీద బుల్లిబాబు. కరారవిందే న పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని. అన్ని అరవిందాలే అంట. ఆ చెయ్యి ఒక తామర, కాలొక తామర, ముఖం ఒక తామర, అలా ఉన్నాయి. ఆ చేత్తో ఆ కాలుని పట్టుకొని ఆ నోట్లో బొటన వేలు పెట్టుకున్నటువంటి ఆ పసిబాబుని చూస్తూ ఇలా భావించాడు కవి. వటదళం అధిశయ్య రంగధామన్ శయిత ఇవ అర్ణవ తన్నక పదబ్జం అధిముఖముదరే జగంతి యాతుం నదధిద వైష్ణవ భోగలిప్సయావా అంటారు. ఏమిటయ్యా నువ్వు అలాగ పడుక్కొని ఆ నోట్లో వేలు పెట్టుకున్నావే, ఎందుకోసం అలా చేస్తున్నావు? నాకు ఒక రెండు రీజన్లు కనిపిస్తున్నాయి అలా చేయడానికి. అందరూ కూడా అబ్బా నీ పాద తీర్థం కావాలి కావాలి అని తపించిపోతూ ఉంటారే, ఏమిటబ్బా ఇంత బాగుంటుందా నా పాదతీర్థం, అందరి ముందర రుచి చూస్తే ఏం బాగుంటుంది కనుక, ఇప్పుడు ఒక్కడిని ఉన్నాను కనుక, ఈ వటపత్రం మీద ఎవ్వరూ లేరు, ప్రళయకాలంలో తన ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు రుచి చూసేద్దాం అనుకో నోట్లో పెట్టుకున్నావా? లేక ప్రళయకాలంలో ఏడు లోకాలు బొజ్జలో ఉంటాయి కనుక ఆ బొజ్జలో ఉన్నవా ఆ జీవులు ఉద్ధరింపబడాలి అని లోపలికి నువ్వు పంపిద్దాం నీ పాదతీర్థాన్ని అని కడుపులో పెట్టుకున్నావా నోట్లో? ఏమిటో నాకు అర్థం అవటం లేదయ్యా అంటూ చమత్కారంగా అంటారు. అంటే అంత భోగ్యమైనది భగవత్ పాదారవింద భజనం అని ఆళ్వార్లు భావించారు, ఆచార్యులు భావించారు, భగవానుడే స్వంతంగా తన గొప్పతనం చెప్పుకున్నాడు. ఇదిగో అలాంటి భగవద్ అనుభవాన్ని పొందకుండా మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటామే అంటూ విచారిస్తూ ఈ తిరువాయిముడిలో చెప్తున్నారు ఆళ్వారు. పిరవి తుయరర జ్ఞానత్తుల నిన్ను துறவி சுடர் விளக்கம் தலைப்பெய்வார் அரவனை ஆழிப்படையந்தனனை மறவியை இன்னி மனத்து வைப்பாரே அண்டார். ఇక్కడ మనకి ఈ ఆత్మ వేరు శరీరం వేరు అని తెలిసాక, తెలియనంతసేపు మరేమీ ఉండదు, కానీ తెలిసిన తర్వాత ఈ ఆత్మ ఎంత ఉత్కృష్టమైనదో శరీరం కన్నా తెలుస్తుంది. ఈ శరీరం అనేది జ్ఞానహీనమైనది, అశాశ్వతమైనది, హేయమైనది, పరమ దుర్గుణకు ఇష్టమైనది. ఆత్మ పరమ విలక్షణమైనది. విలక్షణం అంటే వీటన్నిటికన్నా ప్రత్యేకత కలిగిన, దానికి అన్ని అపహత పాప విజరో విమృత్యు విశోక విజిగిత్స అన్నీ కూడా అష్టగుణములు భగవంతుడికి ఏవైతే ఉన్నాయో అవన్నీ జీవాత్మకు కూడా ఉన్నాయి. ఇన్ని లక్షణాలు కలిగిన పరమ ఉన్నతమైనటువంటి స్థితి అసలు ఆత్మతత్వం. ఈ ప్రకృతి సంబంధం వల్ల దానికి ఒక్కొక్కప్పుడు కలత వస్తుంది, కానీ సహజంగా ఆత్మకు ఉండే లక్షణం చాలా ఉత్తమమైంది. ఇప్పుడు మనం శరీరం కన్నా నేను వేరు అని తెలిసిన వాళ్ళు ఒక ఉపాసన చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళైనా భగవాను ఆరాధించే, నారాయణ నారాయణ అని భగవాను ఆరాధించే తమ ఆత్మతత్వం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మనం ఎలాగైతే మా అబ్బాయికి మెడిసిన్ సీట్ రావాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, నాకు లాటరీ రావాలి, ఇలాంటి వాటికి భగవంతుణ్ణి ప్రార్థిస్తామో, ఇది మనకి ఇంతే గొప్ప అనుకుంటున్నాం, శరీరమే నేను అనుకుంటున్నాం కనుక మనకి తెలిసిన పరిధిలో మనం ప్రార్థనలు చేస్తే, ఆత్మతత్వం యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు ఆత్మకి మేలు కలిగేలా అంటే తనని తాను ఎరిగేలాగా, తాను తనను అనుభవించేలాగా, అంటే ఇప్పుడు మనకు కూడా నేను వేరు శరీరం వేరు అని మనం పుస్తకాల్లో చదువుతున్నాం, ఎవడో చెప్తే వింటున్నాం, అంత మాత్రమే తెలుసు, కానీ శరీరం కన్నా నేను వేరు అనేది మనకు అనుభవపూర్వకంగా తెలియదు. అలా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కలిగే ఆనందం చాలా బాగుంటుంది. ఆ ఆనందం పొందాలి అని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని కేవలురు అంటారు. కైవల్యం అంటే కేవలురు పొందవలసిన భావం. అది అటువంటి కైవల్యాన్ని పొందాలంటే ఆత్మానుభవాన్ని పొందాలి అని కొందరు కృషి చేస్తారు. అయితే ఆళ్వారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక మండుటెండలో తిరుగుతున్నవాడు పాపం బాగా తాపం దాహం దాహం చెమటలు ఇలా గాభరాగా ఉన్నవాడు ఒక ఇంట్లోకి వచ్చాడు. ముందు గదిలో ఫ్యాన్ ఉంది, కూజాలో నీళ్లున్నాయి. హాయిగా అనిపించింది వాడికి, ఇంతసేపు మండుటెండలో ఉన్నాడేమో, ఇప్పుడు వచ్చేసరికి అమ్మ చల్లగా నీళ్లు తాగేశాను, ఫ్యాన్ కింద కూర్చున్నాను, చాలా బాగుంది అనుకుంటాడు. కాదు నాన్న, ఇంకా లోపల ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ వాటర్ ఉంది, లోపలికి రా అమ్మా అని పిలిస్తే ఎవరైనా అబ్బా వద్దు వద్దు నాకు ఇక్కడే చాలా బాగుంది ఇంతకన్నా రాను అంటే అంతకన్నా అతీతమైనది ఉన్నది అని అనిపించదు. ఎందువల్ల? ఈ తాపాన్ని అనుభవించి వచ్చిన వాడికి. అలాగే మనం ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఆది తాపాలను అనుభవిస్తూ ఉంటాం ఈ శరీర సంబంధం ఉన్నంతసేపు. ఇది విడివడి కేవల ఆత్మానుభవం కలిగినప్పుడు ఈ తాపాలు ఏమి ఉండవు. ఈ జన్మ జర రోగాలు ముసలితనము ఇటువంటి బాధలేమీ ఉండక అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు చాలా తృప్తిగా ఉండి అక్కడ ఆగిపోతూ ఉంటారట కొందరు. ఆళ్ళవారికి అది బాధ, అయ్యో ఆగిపోకండరా, ఇంకా రండి లోపలికి, పరమాత్మని దర్శించండి, ఇక మీ దగ్గర ఒక్క అడుగే. మనకి ఐదు ఆవరణలు ఉన్నాయి అంటారు మన శరీరంలో. ఇలా వెళితే ఇక్కడి నుంచి లోపలికి వెళితే ఏమవుతుంది, కొంత దూరం మనకు ఐదు కదా, ముందర ఇది అన్న కోశం అంటే ఆహారం వల్లే బతికేది ఈ శరీరం, దీన్ని అన్న కోశం అంటారు. ఇంకొంచెం లేకపోతే వెళితే మనస్సు, తర్వాత వాయువు, ఇలా ఈ సంచరించేటటువంటి మార్గాలు ఉంటాయి. తర్వాత అసలు విజ్ఞానమయుడైనటువంటి ఆత్మ ఉండే స్థలం, ఆ వెనక అతల ఆనందమయుడు అంటే పరమాత్మ ఉండే స్థలం. అంటే ఈ విజ్ఞానమయుడు ఒక్క పిసరు వెనక్కి తిరిగితే ఆనందమయుడే, యువతల కంటే మూడు అంచెలు రావాలి. కానీ ఇలా ఎదరగా ఉన్నదే కనిపిస్తుంది, వెనక్కి కనిపించదు. అలాగే ఆత్మ కూడా యువతలు ఈ శరీరంతో సంబంధమే అలవాటైపోయింది, కానీ వెనక్కి చూడటం అలవాటు అవ్వలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు ప్రకృతి వినిర్ముక్తుడు అవ్వాలని కోరుకున్న తర్వాత ఈ ప్రకృతి నుంచి విడివడి అంటే జీవునికి ఈ శరీర సంబంధం వదిలి తనని తానుగా ఆనందించే స్థితి వస్తే చాలా బాగుంటుందిట. ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు అక్కడితో ఆగిపోతారు, మరొక్కడుగు వెనక్కేస్తే పరమాత్మ అనుభవం. ఆ అనుభవాన్ని దూరం చేసుకుంటున్నారే అని ఆళ్ళవారికి బాధ. అంటే పెరుగు అన్నం రుచి తెలిసిన అమ్మ బిడ్డడిని పోసుకొని అసలు నేను పెరుగు తిన్ను తిన్ను అంటే అయ్యో అయ్యో నాన్న తినరా ఎంత బాగుంటుందో అని బతిమాలినట్టుగా ఆళ్ళవారికి ఆ బెంగతోటి అయ్యో అక్కడ ఆగిపోకండి రా, దానికన్నా అతీతమైనది ఉన్నదే అన్నట్టుగా ఈ పాశ్రంలో వాళ్ళని అయ్యయ్యో అలా వద్దు అని చెప్తున్నారు. ఏమది పిరవి తుయరర జ్ఞానత్తుల్ నిన్ను, వీళ్ళు ఏం చేస్తున్నారట, ఆత్మానుభవాన్నే కోరుకునేవారు. పిరవి తుయరర, పిరవి అంటే పుట్టుక, ఆ పుట్టుక వల్ల వచ్చేటటువంటి దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ పుట్టుక అనగానే ఒక్క పుట్టుకతో ఆగిపోదు, పుట్టుక పుట్టావు అంటే సత్యమే కొంత వరకు వెళ్ళవలసిందే. జాయతే అస్థి పరిణమతే వివర్ధతే అపక్షీయతే వినశ్యతి అంటారు. అంటే వరుసగా వీటిని ఆరు రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఈ ఆరు మార్పులు, వికారము అంటే మార్పు, మామూలుగా మనకి వాంతి వచ్చే ముందు వికారంగా ఉంది అంటాం. వికారం అంటే ఏంటి, ఇంతసేపు మన శరీరంలో ఉన్నట్టుగా లేదు, ఇప్పుడు ఏదో ఒక మార్పు వచ్చింది అని అర్థం. వికారం అంటే మార్పు. ఇదిగో ఈ ఆరు మార్పులు మనకు వస్తాయి శరీర సంబంధం వల్ల. ముందర పుడతాడు, పుట్టాడు, బాబు పుట్టాడు, సుఖంగా ఉన్నాడు అక్కడ అస్థి. సరి తర్వాత పరిణమతే పెరుగుతాడు, ఇంకా అలా మారుతాడు. వివర్ధతే పెరుగుతాడు. అపక్షీయతే మళ్ళీ తరుగుతాడు. ప్రణశ్యతి నశించిపోతాడు, కొసకి లేకుండా. మనిషే కాదు, చెట్టైనా చేమైనా పుట్టైనా ఏదైనా ఈ ఆరు మార్పులు తప్పవు. ఇలాంటి మార్పులని పొందేటటువంటి ఈ స్థితి వద్దు. ఎప్పుడూ ఏకరూపంగా ఉండే నాకు ఆత్మస్వరూపం కావాలి, అసలైన స్వరూపం నాకు తెలియాలి అని కోరుకుంటాడు. కోరుకొని పిరవి తుయరర ఈ జన్మ మొదలైన ఈ దుఃఖాలు లేకుండా చేసుకున్నాడు. చేసుకొని జ్ఞానత్తుల్ నిన్ను, ఆ జ్ఞానంలో ఆత్మానుభవం అనే జ్ఞానంలో స్థిరంగా ఉండిపోయాడు. అక్కడ నిన్ను అంటే మరి కదలకుండా, అయ్యో వెర్రివాడా ఇంతకన్నా మంచిది లోపల ఉందిరా అంటే వెళ్ళవే, ఇక్కడే ఆగిపోతున్నావు. తురవి సుడర్ విలక్కం తలైపోయేవారు, ఈ ప్రకాశవంతమైనటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి అంటే పరంజ్యోతి స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి అనుభవిస్తూ ఉండిపోయారు. పాపం అంటే ఈ జీవస్వరూపంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోతున్నారు. భగవత్ సమాశ్రయానికి వెళ్ళటం లేదు. ఏమిది అంటే మరి ఆళ్వారు కూడా, నమ్మాళ్ళవారు కూడా ఒకసారి అంటారు, అబ్బబ్బా ఈ ప్రకృతి సంబంధం నాకు వద్దు, వదిలేయాలి. నిన్న నీర్మై ఇనియ మురామై, నేను ఈ నైత్యాన్ని మరి భరించలేను, నేను ఇక్కడ ఉండలేను, ఈ ప్రకృతి వదిలిపోవాలి వదిలిపోవాలి అని ఆళ్వారు ఏడ్చారు. మరి అలాగే కదా వీళ్ళు కూడా పాపం ఈ ప్రకృతి సంబంధం వదిలిపోయాలి, జన్మ సంబంధం వదిలిపోవాలి అంటున్నారు కదా, మరి ఆళ్వారు ఎందుకు వాళ్ళది కాదంటున్నారంటే, ఇప్పుడు భోజనం చెయ్యాలి అంటే ముందర కాళ్ళు కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కోవడం అనేది భోజనం చేయడానికి అంగం, అంతేకాని అది అంగి కాదు, అంటే అసలు ప్రయోజనం అది కాదు. దీనితో పాటు మరొకటి ఉంటుంది, అది ముఖ్యం, ఇది దానికి సహాయకారి. అలాగా ఆళ్వారికి ప్రకృతి సంబంధం వదిలిపోవాలనే కోరిక అక్కడితో ఆగిపోవడానికి కాదు, ప్రకృతి సంబంధం వదిలిపోయి భగవద్ అనుభవం కలగాలి. వీళ్ళకి కేవలం ఆత్మప్రాప్తి కాములు అక్కడితో ఆగిపోతున్నారు. అయ్యో అక్కడితో ఆగిపోకండి, ఇంతకన్నా ఉత్తమమైనటువంటి దానికి వెళ్ళండి అని చెప్పు అరవనై ఆడిప్పడై అందడనై. వీళ్ళు పాపం భగవంతుడినే ఉపాసిస్తున్నారు ఈ ఫలం కోసమని. ఎవరైనా ధార్మికుడు, చక్రధారి, పరిశుద్ధుడు అయినటువంటి భగవాను వీళ్ళు ఉపాసిస్తున్నారు. ఆయనకి ధార్మికుడు అంటే ఎంత మంచివాడంటే, మాకు నువ్వు అక్కర్లేదు, నువ్వు నీ దగ్గరికి రావాలని మాకేం కోరిక లేదు, కానీ మా ఆత్మ గురించి మాకు స్పష్టంగా తెలిసేలా చెయ్యి, మా అనుభవం మాకు తెలిస్తే చాలు అంటే, పోన్లేండమ్మా అలాగే ఇస్తానే అని అమ్మ దగ్గరికి వచ్చి ఏదడిగినా ఇచ్చేస్తుందే తల్లి, అలాగా పోన్లే అలాగే అంటూ వాళ్ళ ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళకి కలిగిస్తూ ఉంటాడు. అటువంటి వాడు కనుక ఆడుపడై చక్రధారి, చక్రధారి అనగానే ఏమిటి, అమ్మయ్య మన విరోధుల్ని పోగొట్టగలడు, చక్రం ధరించాడు కనుక ఈ శరీర సంబంధం మనకి లేకుండా చేయగలడు అనేవాళ్ళు భావిస్తున్నారు. కానీ కాదు, ఆ చక్రధారి అంటే ఆళ్వారికి ఏమనిపిస్తుందో తెలుసా, ఒక మత్తుమందు ఉంటుంది, మత్తుమందు జల్లుతూ ఉంటారండి, చేతిలో పెట్టుకొని అలా వశీకరణ ఔషధం అని మనం అంటూ ఉండేవారు. ఎలా చేతిలో మందు పెట్టుకో తిరుగుతూ తిరుగుతూ ఎవళ్ళంటే ఇష్టమైతే వాళ్ళ మీద ఇలా జల్లేస్తే వాళ్ళు వీళ్ళ వెనకాతలు వెళ్ళిపోతారని మన కబుర్లు కథలు చెప్తూ ఉండేవారు. అది అలాగా ఈ భగవానుడు ఉన్నాడే ఆ చక్రం పట్టుకో తిరుగుతున్నాడు, ఎందుకు ఆ అందం చూపించి నన్ను లొంగ తీసేసుకుంది అనుకుంటారు ఆళ్ళవారు. అందువల్ల ఆ చక్రధారి అనగానే అందం కనపడాలి. అలా కాకుండా ఏదో మా విరోధుల్ని పోగొడతాడు అది మాత్రమే చూస్తున్నారు వీళ్ళ యో పాపం, ఏమిటి వీళ్ళ తెలివి తక్కువ, అలా కాకూడదు. మరవి అయ్యిన్ని మనత్తువై పార్, ఇంత అందగాన్ని చూడగానే అసలు న్యాయంగా మరిచిపోవాలి. మనం తిరుపతి వెంకటరమణ ముద్దరికి దర్శనానికి వెళితే ముందరల్లా ఏవో కోరుకుందాం అని అనుకున్నా ఆ గర్భగుడిలోకి వెళ్ళిన ఆ క్షణంలో వాళ్ళు పొండి పొండి అంటూ ఉంటారు కదా, అప్పుడు భగవంతుడికి మనం నమస్కారం చేస్తున్నప్పుడు మరొక ఆలోచన ఏమి రాదు, ఏమిటో అలా ఉండిపోతాం. ఆయన శక్తి ఏమిటో కానీ ఆ క్షణంలో కోరుకోలేము, మళ్ళీ ఇవతలకు వచ్చాక ఏవో గుర్తొస్తాయి. అలా మరిచిపోవద్దండి. భగవంతుడిని ఆ సౌందర్యం చూసి ఆ చక్రధారిని చూసిన తర్వాత తండ్రి తండ్రి అనయ్యకుండా అక్కడికి వెళ్ళి కూడా మా ఆత్మానుభవం మా అక్కలగాలి మా ఆత్మానుభవం మా అక్కలగాలి అని నిలిచిపోతున్నారే పాపం వీళ్ళు, అయ్యయ్యో ఇదేమి దురదృష్టం అంటూ ఈయన మరవియ్యన్ని మనస్సు వైపారే మరుపు లేకుండా మనసు దాని మీద పెట్టుకో ఉన్నారే అంటూ వాళ్ళ గురించి జారి పడతారు ఒకసారి. అలా ఆగద్దు, ఇంకా ముందుకెళ్ళండి, మీ ఆత్మని మీరు తెలుసుకోండి. తెలుసుకున్నాక ఏం తెలియాలి అంటే భగవానుడికే చెందిన ఇంత గొప్ప వస్తువు ఈ ఆత్మ వస్తువు నాది కాదు, భగవానుడిది, ఆయన సన్నిధిని దాన్ని అర్పించాలి అనే జ్ఞానం కలగాలి. ఈయన స్వామి ఎలాంటి వాడు, వైపాం మరుందాం, నిధి ఆయనే మందు ఆయనే. నిధి అంటే డబ్బు, ఒక పెద్ద ఏదో భూముల్లో తవ్వేసి పాతేసేవారు పూర్వం అని అంటారు, అవి నిధి అంటారు. ఆ నిధి లాంటి వాడు ఆయనే, అంటే అంత ఏది నీకు కావాలనిపిస్తుందో అదంతా ఒకే చోట పోకపోసి ఉన్నది ఆయన, దానికోసం నువ్వేం ప్రయత్నించక్కర్లేదు. సరే ఉంటే ఎక్కడైనా సరే డబ్బు ఉంది అంటే దానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, పొందాలంటే శత్రువులు వాళ్ళు వస్తూ ఉంటారు కదా. అలాగ నీకేమీ ఇబ్బందులు కడగకుండా వాటికి అడ్డంకులు తొలగించే మరుందు ఆయనే, మందు ఆయనే, వైపా.